ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ.
15ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ಶ್ಲೋಕಂ.
ನ ರೂಪಮಸ್ಯೇಹ ತಥೋಪಲಭ್ಯತೆ ನಾಂತೋ ನ ಚಾದಿರ್ನ ಚ ಸಂಪ್ರತಿಷ್ಠಾ ಅಶ್ವತ್ಥಮೀನಂ ಸುವಿರೂಢಮೂಲಂ ಅಸಂಗಶಸ್ತ್ರೇಣ ದೃಢೇನ ಚಿತ್ವಾ
ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗಂ ಅನೇ ಈ 15ನೇ ಅಧ್ಯಾಯಂ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಸಂಸಾರ ವರ್ಣನಂತೋ ಪ್ರಾರಂಭಿಸ್ತುನ್ನಾರು. ಈ ಸಂಸಾರಂ ಅನೇಟುವಂಟಿದಿ ಎಟುವಂಟಿದಿ ಅನೇ ಅಂತೇ ದಾನಿಕಿ ಒಕ ಉದಾಹರಣ ಅಶ್ವತ್ಥ ವೃಕ್ಷಂತೋ ಪೋಲ್ಚಾರು. ಅಶ್ವತ್ಥ ವೃಕ್ಷಾನಿಕಿ ಎಲಾಗೈತೇ ಅನೇಕ ಕೊಮ್ಮಲು ಆಕುಲು ವೇಳ್ಳು ಉನ್ನಯ್ಯೋ ಈ ಸಂಸಾರಂ ಈ ಜಗತ್ತಿಗೆ ಕೂಡ ಅನೇಕ ರಕಮುಲೈನಟುವಂಟಿ ಲೋಕಾಲು ಅಂತೆ ಶಾಖಲ್ಲಾಂಟಿ ಲೋಕಮುಲು ಭೂಲೋಕ ಭುವರ್ಲೋಕ ಇಟುವಂಟಿವನ್ನೀ ಉನ್ನೈ. ವೀಟಿ ಎಂದು ಪೈಲೋಕಾಲಲೋ ಉನ್ನತಮೈನಟುವಂಟಿ ಜೀವುಲು, ಮಧ್ಯಮ ಲೋಕಾಲಲೋ ಮನುಷ್ಯುಲೈನಟುವಂಟಿ ಪಕ್ಷುಲು. ಪಕ್ಷುಲತೋ ಪೋಲ್ಚಾರು, ಚೆಟ್ಟು ಮೀದ ಪಕ್ಷುಲು ಉನ್ನಟ್ಲೇ ಈ ಲೋಕಾಲನೇ ಶಾಖಲ ಮೀದ ಜೀವುಲನೇ ಪಕ್ಷುಲು ಉನ್ನೈ ಅನ್ನಾರು. ಅವಿ ಎಲಾಗೈತೇ ಕಿಲಕಿಲ ರಾವಾಲು చేస్తుంటాయి, అరుచుకుంటాయి, పోట్లాడుకుంటాయి, అవి కూడా కీచులాడుకుంటుంటాయి, సంతోషంగా ఉంటాయి. ఈ జీవులు కూడా సుఖదుఖాలను అనుభవిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నారు. ఆ పక్షులు ఎలాగైతే ఫలాలని తింటూ ఉంటాయో చెట్టు మీద ఫలాలని, ఈ జీవులు కూడా ఈ ప్రపంచంలో సుఖదుఖాలని కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. చివరిగా ఈ చెట్టుని ఎలాగైతే వేళ్లతో సహా మనం పెకిలించవచ్చో దాన్ని నరకవచ్చో, ఈ సంసారం అనే దానికి కూడా ఒక పులుస్టాప్ పెట్టవచ్చు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అన్నారు. వైరాగ్యం అనే గొడ్డలితో ఈ సంసారం అనే వృక్షాన్ని నరికి వేయవచ్చు అని అర్థం. ఇటువంటి పదాలు వింటున్నప్పుడు మనకు ఏమిటండి వేదాంతం అన్నీ ఇట్లా చెప్తుంది, నరికివేయవచ్చు, వైరాగ్యంతో ఏమీ లేకుండా అన్నీ వదిలిపెట్టు అంటుంటుంది. ఇంతటి చక్కని ప్రపంచం ఇస్తే భగవంతుడు అన్నీ అనుభవించడానికి ఏం వద్దు, అన్నీ వదిలిపెట్టు, వైరాగ్యంగా ఉండని చెప్తుంది ఏమిటన్నాడు. ఎందుకు చెప్తుందంటే ఈ ప్రపంచం అనే దాంట్లో రెండు ఉన్నాయి నాయన, నువ్వు ఒకటే చూస్తున్నావు. సృష్టి బాగుంటుంది, సుఖాలు నువ్వు వచ్చినప్పుడు అన్నీ బాగుంటాయి, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం బాగానే ఉంటుంది. కానీ రెండో వైపు ఉంటుంది, ఒక కాయనికి రెండో వైపు ఉంటుంది కదా, బొమ్మ బొరుసు. బొమ్మ చూసినంతసేపు బాగానే ఉంటుంది, అంటే ఫేవరబుల్గా ఉంటే అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అన్ఫేవరబుల్గా ఉన్నాయనుకోండి, శరీరం సహకరించడం లేదు, ఆర్థికంగా సహకారం లేదు, అన్నీ కష్టాలు ఉన్నాయి అన్నప్పుడు కష్టంగా ఉంటుంది కదా. కనుక ప్రపంచం అంటే అది కూడా ఉంటుందనే సంగతి నీకు గుర్తుపెట్టుకోవాలి. అలా వచ్చినప్పుడు ఈ రెండు సహజమని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే వండర్ఫుల్, కానీ అది వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేవు, తల్లకిందులైపోతావు, సెటప్ వల్ల అప్సెట్ అయిపోతుంది. మరి దానికి తట్టుకోలేవి ఏంటంటే అదొక్కటే నన్ను కష్టంగా ఉంది అన్నాడు. అందుకని శాస్త్రం ఏం చెప్తున్నాను నేను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఆ ప్రపంచాన్ని దాన్ని దానిగా చూడడం నేర్చుకో. ఆబ్జెక్టివిటీ, ఇక్కడ గొడ్డలితో నరికివెయ్యి ఛేదించు అంటే పూర్తిగా నాశనం చేయమని కాదు అర్థం. అక్కడ దాని సత్యాన్ని, సత్యత్వాన్ని ఏమిటిది అది, ఈ ప్రపంచం నామరూపాలు ఏమిటి, ఒక వస్తువు దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి మనం. ఎట్లాగైతే షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు దీని టెక్స్చర్ ఏమిటి, ప్యూర్ కాటనా, సిల్క్డ్ మిక్స్చరా, సిల్క్ మిక్స్చర్ అయితే ఏ సిల్క్, బెనారస్ సిల్కా, కంచిపట్టు సిల్కా, ఇంత విచారణ చేస్తామే ఏమండి, చేస్తాం కదా. చెప్పులు కొనాలంటే లెదరా, రెక్సీనా, ప్లాస్టిక్కా, ఎంత ఆరాధిస్తాం. ఏ వస్తువు కొనాలన్నా కూడా ఒక షాప్కి వెళితే ఎంత ఆరాధిస్తాం, ఇది ఎలా చేశారు, ఏ వస్తువు ఏ పదార్థంతో చేశారు, డ్యూరబుల్లా కాదా, ఎక్కువ కాలం వస్తుందా రాదా, కొనంగానే వెలిసిపోతుందా, ఇరిగిపోతుందా, పాడైపోతుందా, ఇంత ఆలోచిస్తాం కదా. ఏ ఆ బుద్ధి ఇక్కడ ఎందుకు పనిచేయదు. ఈ శరీరం ఏమిటి, దీని తత్వం ఏమిటి, దీని స్వభావం ఏమిటి, ఈ మనస్సు అంటే ఏమిటి, దీని స్వభావం ఏమిటి, ఈ శరీరానికి ఈ దోషాలు ఎందుకున్నాయి, ఈ మనస్సులో ఈ దోషాలు ఎందుకున్నాయి, శోక మోహాలు ఎందుకున్నాయి, ఈ శరీరానికి వ్యాధి జరా మరణాలు ఎందుకున్నాయి, దీని నేచర్ ఏమిటి, దీని స్వభావం ఏమిటి, అసలు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఈ జాగ్రత్త అవస్థ ఏమిటి, ఈ నిద్రావస్థ ఏమిటి, స్వప్న అవస్థ ఏమిటి, అసలు ఆరా తీయాలా లేదా. ఆ వస్తువులు ఏది కొన్నా అప్పుడప్పుడు వాడతాం, ఎప్పుడు వాడాం కదా. టూత్ బ్రష్ ఉందండి, రోజంతా వాడతారా, పొద్దున పూట 2 మినిట్స్ వాడతారు. ఆ 2 మినిట్స్ వాడటం కోసమే ఎంత అడ్వర్టైజ్మెంట్ దానికి, ఈ టూత్ బ్రష్ ఇది వాడండి అది వాడండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వస్తే వెంటనే షాప్కి పోయి కొని ఆ బ్రాండ్ కూడా మారకుండా 2 నిమిషాలు వాడేదానికి అంత ఆలోచన. ఆ సబ్బు ఏమిటి, ఆయిల్ ఏమిటి, సోప్ ఏమిటి, ఇంకా తినే పదార్థాలు చెప్పక్కర్లేదు. ఆ తినేది 2 నిమిషాలు, లోపలికి వెళ్ళిపోతుంది, జీర్ణం అవుతుంది, ఇంకా అవుట్, అది అయిపోతుంది. దానికి ఎంత ఆలోచిస్తాం, ఆర్గానిక్ ఫుడ్డా, కెమికల్స్ వేసిన ఫుడ్, 24 అవర్స్ దీనికోసం ఎంత స్పెండ్ చేస్తున్నామండి టైమ్. అవి 2 నిమిషాలు 3 నిమిషాలు వాడేవి. మహా ఫోన్ వాడితే కాసేపు వాడతాం, టీవీ వాడితే కాసేపు వాడతాం, బట్టలు వేసుకుంటే కొన్ని గంటలు వేసుకుంటే తర్వాత మారుస్తాం. ఈ కొన్ని గంటలు వాడే వాటి కోసమే ఇంత టైం ఇస్తుంటే 24 గంటలు వాడే శరీరం, 24 గంటలు ఉపయోగించేటట్టు మనస్సును గురించి ఆలోచించొద్దా, చెప్పండి మీరే. అంటే 24 గంటలు ఉపయోగించే శరీరాన్ని గురించి ఆలోచించాం, 2 నిమిషాలు వాడే బ్రష్ను గురించి ఆలోచిస్తాం, 24 గంటలు ఉపయోగించే మనసుని గురించి ఆలోచించాం, కొన్ని గంటలు కట్టుకునే చీర గురించి గంటల తరబడి ఆలోచిస్తాం, రోజుల తరబడి ఆలోచిస్తాం, కాసేపు పెట్టుకునే నెక్లెస్ గురించి నెలల తరబడి ఆలోచిస్తాం, ఒక అరగంట ప్రయాణం చేసే కారు గురించి రోజుల తరబడి ఆలోచిస్తాం. 24 గంటలు, వారం, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఉపయోగించే శరీరాన్ని గురించి మాత్రం ఎవరన్నా గురువుగారు చెప్తున్నా కూడా టైం లేదు, బిజీ అంటాం. అంటే ఎంతటి అవివేకం మనిషికి, చూశారా. శాస్త్రం అంటుంది, నాయన నువ్వు ఎన్ని ఉపయోగించినా ఎన్ని చేసినా దీనికోసమే కదా, ఇదేమిటో తెలుసుకో మొదట. అవన్నీ అవసరమే, నిత్యావసరాలు లేదంటలేదు. కానీ దాంతోపాటు ఇది కూడా కాస్త తెలుసుకో, నిన్నేమన్నా 24 గంటలు కూర్చోమని చదవమన్నానా? లేదు కదా. వారేమన్నా 24 గంటలు మాట్లాడుతున్నారా? లేదు కదా. వారానికి 2 గంటలు కాసేపు కూర్చొని విను శరీరాన్ని గురించి, మనస్సు గురించి. నువ్వు ఉపయోగిస్తున్న శరీరమే కదా, నువ్వు ఉపయోగించే మనస్సే కదా, నువ్వు ఉపయోగించే ఇంద్రియాలే కదా, వీటి గురించి తెలుసుకోవద్దా? గురువుగారు మాత్రం 360 రోజులు వస్తారు. 360 రోజులు నువ్వు రాకపోయినా కూడా చెప్తూనే ఉన్నారు పాపం గురువుగారు, కనీసం 300 రోజులు వెళ్ళు. 300 కూడా వెళ్ళలేకపోతే 250 రోజులు వెళ్ళు. నెలంతా సెలవిస్తున్నారు కదా, 250 రోజులు లేకపోతే కనీసం 200 రోజులు వెళ్ళు. కనుక మనం కనుక ఆ సమయాన్ని ఇవ్వకపోతే, మన కోసం మన ప్రయోజనం కోసం చెప్పేటటువంటి శాస్త్రాన్ని గురువు అందించేటప్పుడు మనం కనుక మనసుని ఇవ్వకపోతే, దానికి మనం చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. దానికి మనం ఒక ప్రాయశ్చిత్తం, అంటే దానికి ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రైస్ చెల్లించాలి, మూల్యం కట్టవలసి ఉంటుంది. అది కాదు నేను చెప్పే ఆ యాంగిల్ కాదు. అందుకని కొంచెం ఆలోచించాలి, టక్కన మాట వచ్చే ముందు మనం ఆలోచించాలి. దానికి మనం మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది కూడా అర్థం కాదు మీకు ఇప్పుడు, ఇంటికి వెళితే అర్థమవుతుంది. మూల్యం చెల్లించవలసి ఉంటుందంటే ఏ విధంగా అంటే, మానసిక దుఃఖం, మోహం, సంశయం, భయం, ఇవన్నీ మూల్యం చెల్లించడం అంటే. అర్థమైందా? ఆ విధంగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. నువ్వు శోక భయ మోహ అభద్రత ఇన్సెక్యూరిటీ ఈ విధంగా నువ్వు మూల్యం చెల్లిస్తావు. అవన్నీ వద్దనుకున్నావు అనుకో, కాస్త సమయాన్ని నీకోసమే. ఆ గురువుగారి శరీరం కూడా ఒక ఉపాధి, ఆ శరీరానికి కూడా ఆరోగ్యం ఉన్నంతసేపే చెప్పగలుగుతారు, చెప్పలేరు లేకపోతే. వారిలో శక్తి ఉన్నంతసేపే కదా మనకు వస్తుంది అది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కనుక గురువు జీవించి ఉన్నప్పుడే, మనకు చెప్తున్నప్పుడే దాని యొక్క ముఖ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. దానికి ఉదాహరణగా వివేక చూడమణిలో ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ యొక్క విషయాన్ని తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఎంతటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉండాలి అంటే, దానికి ఉదాహరణ చెప్తారు. ఒకటికి ఒంటికి మంటలు అంటుకున్నాయి, నిప్పు అంటుకుంది, నిప్పు అంటుకుంది, ఒళ్ళంతా కాలుతున్నది, బట్టలన్నీ కాలిపోతున్నాయి, పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు, ఒక మురికి కాలు వచ్చింది, మురికి కాలువ, అందులో దిగుతాడా లేదా మంటలు ఆర్పుకోవడానికి? ముహూర్తం బాగాలేదు, మంచినీళ్ళు కాదు ఇవి, మంచినీళ్ళు చూడడం వరకు వెళ్తాను అని ఆలోచిస్తాడా? మంచి కాలువ బావి నీరు వచ్చేదాకా నేను తర్వాత వెళ్ళి ఆర్పుకుంటానా అని ఆలోచిస్తాడా? ఏ నీళ్ళైనా పర్వాలేదు, ముందు నాకు ఈ మంటలు ఆరిపోవాలి. ఏ మురికి నీళ్ళలో దిగానో మంచినీళ్ళలో దిగానో అవసరం అక్కడ కాదు, మంటలు ఆరిపోవడం ప్రధానం. అందుకని నేను ఇంకా వెయిట్ చేయను, అవతల స్ట్రీట్ వరకు కూడా వెళ్ళే టైం లేదు, ఎందుకంటే మొత్తం కాలిపోతుంది శరీరం. అనే ఉదాహరణ చెప్తారు. ఇది నెగిటివ్ ఉదాహరణ అయినప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ ఉదాహరణ. ఎందుకు చెప్తుందంటే శాస్త్రం, ఈ శరీరంలో ప్రాణం ఎంతకాలం ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పలేము. క్షణభంగురం శరీరం. ఇంద్రియాలు ఎంతకాలం ఎలా పనిచేస్తాయో తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఫ్రెజైల్ గ్లాస్ విత్ కేర్ అంటారు, నీటి బుడగలాంటిది శరీరం. అందుకని శాస్త్రం వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. నువ్వు శాశ్వతం అని చెప్పి అనుకోవాకు, ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటుంది అనుకోవాకు, అన్నీ సక్రమంగానే ఉంటాయి అనుకోవాకు. ఎప్పుడు ఈ శరీరంలో ఏ భాగం ఎక్కడ నీకు ఇబ్బంది పెడుతుందో తెలియదు, ఎటువంటి ఆది భౌతిక తాపాలు వస్తాయో తెలియదు, అది దైవిక తాపాలు వస్తాయో తెలియదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు మనస్సు బుద్ధి అన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే శాస్త్రాన్ని బాగా చదివి తెలుసుకో, జ్ఞానాన్ని పొంది సమయాన్ని వృధా చేసుకోవాలి అని చాలా రకాలుగా చెప్తుంది. అనేక మంది ఆచార్యులు మనకు చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని. ఒక్క మాటలు చెప్తారు కృష్ణ పరమాత్మ, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అన్నారు. సాధనాలు చెప్తున్నారు. ఇటువంటి సంసార వృక్షాన్ని జనన మరణ శోక మోహ అశనా పిపాసలతో కూడినటువంటి ఈ యొక్క మాయా శరీరాన్ని ఛేదించు, ఇది సత్యం కాదని తెలుసుకో, దీని మీద భ్రమని పెంచుకోవాకు. ఇది సత్యం కానప్పుడు, దీని మీద ఆధారపడకుండానప్పుడు దేని మీద ఆధారపడాలి నేను? దీనికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపం నీవని నువ్వు తెలుసుకో. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అది వైరాగ్యం అనే శస్త్రంతో నువ్వు ఈ అజ్ఞానం అనేటటువంటి సంసార వృక్షాన్ని నువ్వు తొలగించుకోవాలి. దానికి ఇది ఉపాధి శరీరం, దానికి ఉపయోగించుకో. దీన్ని రాగద్వేషాలతో కోపతాపాలతో దీన్ని ఉపయోగించకు. కనుక ఈ విత్తనం ముందా చెట్టు ముందా అంటే నీకు తెలియదు, కర్మ వచ్చిందా మొదట జన్మ వచ్చిందా అని తెలియదు. వీటిని గురించి ఊరికి ఆలోచిస్తూ టైం వృధా చేసుకోవద్దు. ఈ సృష్టి ఎట్లొచ్చింది, నేను ఎందుకు పుట్టాను, ఎట్లా పుట్టాను, ఎలా వచ్చాను, మొదట కర్మల వల్ల వచ్చానా, కర్మలు ఎట్లొచ్చినాయి మొదట, ఇవన్నీ ఎందుకు నీకు, నీకు వాటికి సమాధానం దొరకదు. కనుక గురువు చెప్పినట్లుగా వాటి గురించి అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా టైం, చెయ్యవలసిన సాధన ఏమిటో చెయ్యి, అది ముఖ్యం. అనవసరమైన వాటన్నిటికీ సమయాన్ని వృధా చేయకుండా, శాస్త్రానికి వచ్చిన తర్వాత కూడా చాలామంది అనవసరమైన వాటికి వృధా చేస్తుంటారు. ఆలోచించవలసింది ఏదో ఆలోచించాలి, అందుకే గురువు యొక్క మార్గదర్శనం కావాలి. అలా లేకుండా గురువు దగ్గరికి వచ్చి కూడా మార్గం తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని గురువు యొక్క అనుగ్రహం సదా సర్వకాలం ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. కానీ సరెండర్ టు గాడ్, సరెండర్ టు గురు, సరెండర్ టు శాస్త్ర, మూడింటికి సరెండర్ అయిపోవాలి. లేకపోతే ఈ మాయాజాలం నుంచి అంత తేలిగ్గా బయటపడలేము అని చెప్తూ కృష్ణ పరమాత్మ, నా రూపం అస్య అస్తి, దీనికి ఒక రూపం నువ్వు వర్ణించి చెప్పలేవు నాయనా అన్నారు. ఏమిటది అస్య? అస్య సంసారస్య, ఈ సంసారానికి అస్య రూపం ఈ విధంగా ఉంటుంది. కర్మ ముందా జన్మ ముందా అనే విషయాన్ని నువ్వు చెప్పలేవు. ఇది ఎలా వచ్చింది, జీవరాశులు ఎందుకు పుట్టినాయి, ఎట్లా పుట్టినాయి, అసలు ఈ సృష్టి ఎట్లా జరిగింది, ఆన్సర్ రాదు నీకు. మరి ఏం చేయమంటారు? నేను చెప్పినట్లుగా విను, అనవసరంగా ఆలోచించవా. నే ఉపలభ్యతే, నీకు ఈ విషయం బోధపడే విషయం కాదు. అంటే ఇంక నాకు తెలియదు అంటారా ఏమిటి అన్నారు. అలా తెలియదని కాదు, దీనికి సమాధానం దొరకదు. అందుకనే గౌడపాదాచార్య వారు 4వ అధ్యాయంలో అలాత శాంతి ప్రకరణంలో అజాతివాదం అని చెప్పారు. అసలు సృష్టి లేదురా పిచ్చివాడా, ఎందుకు అనవసరంగా వృధా చేసుకుంటావు సమయాన్ని, జీవులందరూ ఎట్లా పుట్టారు, ఎవరు చెప్పారు పుట్టారని, పుట్టనీ లేదా, అవును అయ్యో నేను పుట్టారని అనుకుంటున్నాను అన్నారు. నన్ను ఎవరు అనుకోమన్నారు, శృతి చెప్పింది కదా అన్నారు. శృతి లేదని కూడా చెప్పింది కదా, ఉన్నదని చెప్పినప్పుడు సృష్టి అది మాత్రం విన్నావు చెవులో, లేదని చెప్పినప్పుడు వినకుండా క్లాస్కి రాకుండా మానేసావన్నా. కనుక సృష్టి నిజంగా ఉన్నదా లేదా అనే దానికి తర్జన భర్జన కావద్దు, శాస్త్రం ఫుల్గా చదువు. సృష్టి అనేదే లేదు, అసలు జీవులు పుట్టనే లేదు. నా రూపం అస్య న ఉపలభ్యతే, అస్య రూపం నా ఉపలభ్యతే, ఈ జగత్తు పుట్టింది జీవులు పుట్టాయి అనేదానికి అసలు నీకు ఆన్సరే దొరకదు. పుడితే కదా దొరకటానికి, మరి ఏమిటండి ఇదంతా అన్నారు. ఊరికి వ్యక్తమవుతున్నాయి మాయా నామరూపాలు, వ్యక్తమవుతున్నాయి అవ్యక్తంగా పోతున్నాయి. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహరాగమే రాత్యరాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. కనుక నువ్వు తెలుసుకోవలసింది చాలా ఉంది. నీకు తెలిసింది ఆవగింజంత, తెలియంది మహా హిమాలయంత. న ఉపలభ్యతే. కనుక మనిషి పుణ్య పాప కర్మల జాలంలో పడిపోతాడు. ఎనభై 84 లో 83 కోట్ల జీవరాశులకి ఈ ప్రాప్తి లేదు, ప్రారంధాన్ని అనుభవిస్తుంటాయి అంతే. అవి మీరు ఆవుపాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవుకు పుణ్యమా, తెచ్చి అభిషేకం చేసుకున్న వాడికి పుణ్యమా? తెచ్చి అభిషేకం చేసిన వాడికి పుణ్యం, ఆవుకి ఏం పుణ్యం లేదు, పాపం. దాని ప్రారంధాన్ని అది అనుభవిస్తూ ఉంటుంది. ఆ కుక్కలు కూడా అంతే పాపం చూడండి, కొన్ని వీధి కుక్కలు తినటానికి కూడా ఉండదు వాటికి. కొన్ని కుక్కలు సినిమా యాక్ట్రెస్ ఇంట్లో ఉంటాయి, ఏసీ కార్లు తిరుగుతుంటాయి, వాటికి బిస్కెట్లన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి, మామూలు బిస్కెట్లు కూడా కాదు, అంత కాస్ట్లీ బిస్కెట్లు. ఏమిటయ్యా అంటే పుణ్య ప్రారంధం, వీధి కుక్కకి పాప ప్రారంధం. ఎందుకు, ఎందుకని అడగండి, ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాయి. వాటికి మళ్ళీ పుణ్యం పాపం ఏమి ఉండవు ఈ జన్మలో. ఈ జన్మ అంటే కుక్క జన్మలో, నల్లి బల్లి పిల్లి జన్మలో ప్రారంధాన్ని అనుభవించి పోతాయి. పోయిన తర్వాత ఇంకా మళ్ళీ పుణ్యము రాలేదు పాపము రాలేదు కదండి, ఆగామి కర్మే లేదు కదా వాటికి, కనుక అప్పుడు ఇంకా వాటికి జన్మే ఉండదా అంటే సంచితం ఉన్నది అక్కడ, ఆ సంచితంలో ఏముందో దాని ప్రకారం వస్తాయి నాయన. కనుక మనిషి తప్ప మిగతా జీవరాశులన్నీ మళ్ళీ పుడతాయి. మనిషి నేను ఇంకా మళ్ళీ జన్మ ఎత్త అవసరం లేదు అని అనుకోగలడు, జన్మ తీసుకోనుగలడు. ఎందుకంటే మనిషే కదా ఆగామి కర్మలు చేస్తాడు, మళ్ళీ కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు, పాపం సంపాదించుకుంటాడు. కనుక చేసిన కర్మలకు మళ్ళీ శరీరం వస్తుంది. అదే వివేకి అయితే జ్ఞాని అయితే మళ్ళీ జన్మనిచ్చేటటువంటి కర్మలు కామం కోరికలు లేకుండా ఆ కర్మలు చెయ్యడు, ఇంతటితో ఫుల్ స్టాప్ పెడతాడు ఆ సంచితానికి, ఫుల్ స్టాప్. ఆగామి కర్మలకి ఫుల్ స్టాప్, ప్రారంధం మాత్రం అనుభవిస్తాడు అంతే. అది ఎవరు చేయగలరు? 84,000 కోట్ల జీవరాశుల్లో ఏ జీవరాశి చేయగలదండి? అది మనిషి. అది మనకు ప్రివిలేజా కాదా? ఇప్పుడు ఎంత గొప్ప అవకాశం అండి. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు, ఇటువంటి సదవకాశాన్ని వినియోగించుకోండి, దుర్వినియోగం చేసుకోకండి అని చెప్తుంటారు. ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. ఫ్లాట్ కొనాలంటే ఇంత చీప్గా ఫ్లాట్ మీకు ఎక్కడా దొరకదు. ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. మీరు చాలా తెలివైన వాళ్ళని మాకు తెలుసు, అవన్నీ చెప్తారు వాళ్ళు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బ్రైట్ అండ్ టు చూస్ దిస్ ఆపర్చునిటీ అంటాడు. శాస్త్రం ఎప్పుడో చెప్పిపోయింది అసలు ఆపర్చునిటీ. ఆర్ యూ ఇంటెలిజెంట్ టు చూస్ దిస్ ఆపర్చునిటీ ఆర్ నాట్? ఈ మనిషి జన్మలో ఇచ్చిన ఆపర్చునిటీని, అవకాశాన్ని జారవిడుచుకుంటావా ఉపయోగించుకుంటావా అని అడుగుతున్నది శాస్త్రం. కృష్ణ పరమాత్మ చెప్పారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేల కొలదిలో కోట్ల కొలదిలో ఏ కొద్దిమంది వస్తారు అర్జున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి. వచ్చినా కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వత, ఏ కొద్దిమంది మాత్రము ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ప్రయోజనాన్ని పొందుతారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత, దిస్ ఈజ్ ద కండిషన్. ఏ అర్జున, కృష్ణుడే చెప్పాడు ఆ రోజే, ఇంకా నేను ఆఫ్టర్ ఆల్ స్వామిని ఇక్కడ ఇప్పుడు కలియుగంలో చెప్పడంలో ఆశ్చర్యం ఉంది. కృష్ణ పరమాత్ముడికే తెలుసు అంత కష్టమని. ఏమండి అంత కష్టం అన్నారు? మాయా మాయా మోహిని మమకారం రాగ ద్వేషాలు కామక్రోధాలు మనిషిని వల వేసినట్లుగా మాయా వల వేస్తుంది, వాళ్ళ మీద వేసి వాటిని బంధిస్తుంది. అనేక ప్రతిబంధాలతో బంధిస్తుంది మనిషిని. దాన్ని దాటి రావాలి అంటే ఎవడైతే భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుంటాడో, గురువు పాదాలు పట్టుకుంటాడో, శాస్త్రమాతను పట్టుకుంటాడో, వాళ్ళని మాయ ఏమి చేయలేదు. మాయ వాళ్ళ జోలికి రానే రాదు. అది అందుకనే భగవద్భక్తి తీవ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ భక్తి తీవ్రంగా ఉన్న వాళ్ళకి గురుప్రాప్తి, తర్వాత గురుభక్తి తీవ్రంగా ఉన్న వాళ్ళకి శాస్త్రప్రాప్తి, శాస్త్రభక్తి తీవ్రంగా ఉన్న వాళ్ళకి జ్ఞానప్రాప్తి. ఇదండి స్టేజ్ బై స్టేజ్. భగవద్భక్తి తీవ్రంగా ఉన్న వాళ్ళకి గురుప్రాప్తి ఖచ్చితంగా దొరుకుతుంది. గురు భక్తి, గురు ప్రాప్తి వచ్చిన తర్వాత గురు భక్తి కావాలి. తీవ్రమైన గురు భక్తి ఉన్న వాళ్ళకి తప్పకుండా శాస్త్ర ప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, మనన ప్రాప్తి, నిధిధ్యాసన ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది వాళ్ళకి. శాస్త్ర భక్తి ఉన్న వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి. చూసారా ఒకదానికి ఒకదానికి కనెక్షన్. అర్జున ఈ మూడు ఉండడం అంటే అంత తేలిక? ఎంతమందికి దైవభక్తి ఉన్నది? దేవుని దగ్గర బేరాలు చేసేవాడే కానీ దేవుణ్ణి దేవుడి కోసం ఆరాధిస్తున్నారా? ఇంకా గురువు దగ్గర దాకా వెళ్ళడం ఎక్కడుంది అసలు? దేవుని దగ్గరే బ్రేక్ అయిపోతున్నది. ఎందుకు? దేవుణ్ణి దేవుడి కోసం పూజించడంలా, భగవంతుణ్ణి తమ ప్రాపంచికమైనటువంటి చిన్న చిన్న అల్ప విషయాల కోసం భగవంతుణ్ణి వాడుకుంటున్నారు. వాడుకుంటున్నా కూడా నేనేం అనుకోను, వాళ్ళకి కావలసినవి ఇస్తూ ఉంటాను. కానీ నా హృదయాన్ని అర్థం చేసుకునే భక్తుడు నాకు దొరకలేదే అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అటువంటి భక్తుడు వస్తే అటువంటి భక్తుడికి నేను గురువునిచ్చి తీర్తాను. గురువుని ఇవ్వడం ఏమిటి? నేనే గురువుగా వెళతానన్నాడు. ఆ తర్వాత ఆ గురు భక్తిని పెంచుకుంటే ఇంకా ఇంకా. అందుకనే త్యాగరాజుల వారు గురువు లేకుండా ఎటువంటి ఫలం లభించదని చెప్పి పాడతారు. ఆ గురువు భక్తి తీవ్రంగా ఉండాలి మళ్ళీ. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ శిష్యుడి భక్తికి మెచ్చి ఈ శిష్యుడికి తప్పకుండా జ్ఞానం వచ్చి తీరాలి అని ఆయన కనుక సంకల్పించుకున్నాడంటే మనసులో వచ్చి తీరుతుంది. ఆ గురువుకి మనసులో ఆ భావన కలిగించాలి కదా. మనం ఎలా కలిగించేస్తాం? ఎంత నిజాయితీగా ఎంత శుద్ధమైన మనసుతో మనం ఉండాలి. పసిపిల్ల వాడికి ఎట్లుంటుంది మనస్సు? ఎంత నిర్మలంగా ఉంటుంది, ఎంత శుద్ధంగా ఉంటుంది. అటువంటి మనసుతో మనం గురువు దగ్గర ఉంటే ఆ గురువు మనకు శాస్త్రాన్ని చూపిస్తారు. ఆ శాస్త్రం మాత మీద మళ్ళీ మనం ప్రేమ భక్తిని పెంచుకున్నాం అనుకోండి, శాస్త్రాన్ని ప్రేమించాలి. భగవంతుణ్ణి ప్రేమించాం కదా, తర్వాత గురువుని ప్రేమించాలి, తర్వాత శాస్త్రాన్ని ప్రేమించాలి. ప్రేమ లేకుండా ఏది పొందలేం. ప్రేమ ఉన్నప్పుడే శాస్త్రమాత కరుణ కూడా మన వైపు మళ్ళుతుంది. ద లవ్ ఫర్ శాస్త్ర, తీవ్రమైనటువంటి భక్తి ఈశ్వర గురు శాస్త్ర. అప్పుడు వాళ్ళకి కరతలామలకం, అరటి పండు చేతిలో ఒలిచిపెట్టినట్లే ఆత్మజ్ఞానం. నా అస్య రూపం ఉపలభ్యతే, నా అంతః నా ఆదిహి నచ సంప్రతిష్ట. ఈ యొక్క సృష్టికి ఆది లేదు, చివర లేదు. ఇది ఎలా జరిగిందంటావా? ఈ చెట్టుకు మొదలు ఏమిటి చెప్పు? విత్తనమా చెట్ట? ఏది ఆది, ఏది అంతం చెప్పగలవా? ఈ యొక్క సృష్టికి కూడా అంతే. జన్మముందా కర్మముందా? ఆది అంతః న అస్తి. సంప్రతిష్ట మధ్యలో కూడా, మిడిల్ మధ్యలో కూడా ఏమీ లేదు. కనుక ఎప్పుడు వచ్చింది ఈ సృష్టి అని అడిగామనుకో, ప్రశ్న చూడండి, ఎప్పుడు వచ్చింది? ఫలానప్పుడు వచ్చింది అన్నారు. కాలం చెప్పాలి. ఆ కాలం ఎప్పుడు వచ్చింది? 8:00 సృష్టి వచ్చింది అనుకోండి. ఉదాహరణకి 8:00 టైం ఎప్పుడు వచ్చింది? 8:00 కేమ్ 8:00 7:00? కనుక కాలం జగత్తు కంటే వేరు కాదు, జగత్తులోనే ఉన్నది కాలం. ఎప్పుడు వచ్చింది అనేది ప్రశ్నే తప్పు. కాలం నిర్ణయించాలంటే, కాలం చెప్పాలి అంటే, ఫలానప్పుడు వచ్చింది చెప్పాలంటే కాలం ఎప్పుడు వచ్చింది, కాలం ఎప్పుడు సృష్టించబడింది, కాలము 8 గంటలకు సృష్టించబడింది అంటే ఆ కాలం ఎప్పుడు వచ్చింది? అది 9 గంటలకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? అది ఎట్లా వచ్చింది? ఇది అనవస్థా దోషం. కనుక కాలం అనేది రావడం లేదు, అనాది, జగత్తులో భాగం అది. ఇదంతా కష్టంగా ఉంది. ఏమిటి కష్టం? నిద్రపోయినావు, జగత్తున్నదా? జగత్తు లేకుండా కాలం మాత్రం ఉన్నదా? నిద్రపోయేటప్పుడు 2 గంటలు 1 గంట అని తెలుసా మీకు? ఏమైంది టైం? ఎక్కడికి పోయింది? కాలము లేదు, జగత్తు లేదు. జగత్తు వచ్చినప్పుడు కాలం వస్తున్నది. మార్నింగ్ లేవగానే బోత్ టుగెదర్, నిద్రకి పోగానే 2, జగత్తు లేదు, కాలము లేదు. కనుక కాలము జగత్ అనేది ఒకటే. మాయ బ్రహ్మముల ఉన్న చోటే కాలము ఉంటుంది, కాలం అనేది వేరే లేదు. మరి ఎక్కడ పుట్టిందండి ఈ సృష్టి? ఎక్కడ జరిగిందండి? మళ్ళీ ఎక్కడని అడిగినా కూడా అదే ఆన్సర్. ఎక్కడంటే ఏ స్పేస్లో వచ్చింది ఈ సృష్టి? సృష్టి జరిగిందన్నావు కదా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే దానికి తెలిసిపోయింది. ఎప్పుడు జరిగిందని చెప్పలేము. ఎక్కడ జరిగింది అంటే ఫలానా చోట జరిగిందండి, మేరు పర్వతం మీద జరిగింది సృష్టి అన్నాం అనుకో. మేరు పర్వతం ఎక్కడ ఉన్నది? వాట్ ఈస్ ది స్పేస్ ఆఫ్, వేర్ ఈస్ ది సృష్టి నౌ? అంటే ఈ సృష్టి ఎక్కడ చేయబడింది ఫలానా చోట అని చెప్పంటే, ఫలానా చోట చెప్తే ఆ చోట ఎక్కడున్నది, వేర్ ఈజ్ దట్ స్పేస్ ఇన్ హుచ్ స్పేస్, అది చెప్పలేవు. మరి ఏం చెప్తావు నువ్వు? ఎక్కడ చేయబడిందో తెలియదు, ఎప్పుడు చేయబడిందో తెలియదు. దీనికి పెద్ద అహంకారం మనిషికి, నాకన్నీ తెలుసు అనుకుంటాడు. తెలియవలసింది తెలియలేదు, ఈ సృష్టి ఏమిటో తెలియదు, ఈ సృష్టి ఎప్పుడు చేయబడిందో తెలియదు, ఎక్కడ చేయబడిందో తెలియదు. ఎప్పుడు చేయబడిందో ఎక్కడ చేయబడిందో అంటే మళ్ళీ నేను ప్రశ్నలు వేస్తాను. ఫలానప్పుడు చేయబడిందంటే ఆ ఫలానా ఎప్పుడు, అది ఎప్పుడు చేయబడింది, ఎక్కడ చేయబడింది, దానికి ఆన్సర్ లేదు నీకు. ఏమిటి నీకు తెలుసు? వైఆర్ సో అరగెంట్? లర్న్ దట్ యు డోంట్ నో ఎనీథింగ్. తెలియవలసింది తెలియదు నీకు, తెలుసుకోవలసింది తెలుసుకోలేదు. కనుక ఆత్మజ్ఞానం రానంత వరకు మనిషికి ఏమి తెలియనట్లే. తెలుసుకోవలసింది తెలుసుకోవాలి. కనుక నా అంతః నా ఆదిహి నా సంప్రతిష్ఠః, మధ్య కూడా లేదు దానికి. ఫలానా టైము ఇది మిడిల్ కూడా చెప్పి మాట్లాడలేవు. ఇప్పుడు ఏమండి మిడిల్ ఏమిటండి? ఆ మిడిల్ మధ్య అంటే సంప్రతిష్ట అంటే మధ్య. ఇప్పుడు చూడండి ఈ హాల్లో ఇప్పుడు మీరు కూర్చున్నది మధ్య భాగం అనే మధ్య అని మీరు చెప్పాలంటే దేన్ని పెట్టుకొని చెప్పారు? ఆది అంత, ఆది అంత, ఆది అంతమే లేకపోతే సెంటర్ ఎట్లా చెప్తావు? ఇక్కడంటే ఇది ఉన్నది అది ఉన్నది కాబట్టి సెంటర్ పాయింట్ మాట్లాడుతున్నావు. ఈ సృష్టికి నీకు ఆది తెలియదు, అంత తెలియదు, సంప్రతిష్టం ఎట్లా తెలుస్తుంది? నచ సంప్రతిష్ట నా రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. ఏం చేయమంటారండి ఇప్పుడు ఈ సృష్టిని అన్నాడు? ఏం చేయొద్దు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, వైరాగ్యం అనే శస్త్రంతో ఆయుధంతో దీన్ని చిత్వా అంటే మిథ్యాత్వ నిశ్చయం చెయ్యి, ఇది లేదని తెలుసుకో అన్నాడు. అది చిత్వ అంటే ఇక్కడ ఇది ఒక భ్రమ, ఉన్నట్లుగా అనిపిస్తున్నదే కానీ నిజంగా లేదు. ఉన్నట్లుగా అనిపిస్తున్నదే కానీ నిజంగా లేదు నాయన, ఈ భ్రమలో నుంచి బయటపడు. అది ఇక్కడ సాధనాలు చెప్తున్నారు. ఏం చెయ్యాలో తెలుసా? ఈ యొక్క సంసార వృక్షాన్ని పెకలించాలి అంటే వైరాగ్యం మొదటి సాధనం. తర్వాత శ్లోకం చదువుతాం. అసంగ శస్త్రేణ అనేది మొదటి సాధనం, వైరాగ్యం. అశ్వత్థం సువిరూఢమూలం, ఇటువంటి ఈ సంసార వృక్షాన్ని అజ్ఞానం అనే వేళ్ళు ఊని ఊని ఉన్నాయి ఇందులో మనిషికి. ఈ దీన్ని కూకటి వేళ్లతో పగిలించాలి. ఈశ్వర భక్తి, గురుభక్తి, శాస్త్రభక్తి ద్వారా. శాస్త్రభక్తి అంటే ఏం లేదు, శ్రవణం. శ్రవణ భక్తి, మనన భక్తి, నిధిధ్యాసన భక్తి. సువిరూఢమూలం సుష్టుహు విరూఢాని, వృక్షం అంటేనే వ్రశ్చనాత్ ఇది వృక్ష. కట్టబుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే నరకబడేటటువంటిది ఏదో అది వృక్ష. వ్రశ్చనాత్ ఇది వృక్ష, దట్ హుచ్ ఈజ్ కట్టబుల్. కట్టబుల్ నమ్ ఇంగ్లీష్ అంటే నరకబడేటటువంటి యోగ్యమైనటువంటిది వృక్ష. వ్రశ్చనాత్ ఇది వృక్ష. అశ్వత్థ వృక్షం తర్వాత శ్లోకం చదువుతాం.
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ.
ఇన్ వివేక చూడమని శంకరాచార్యుల వారు చెప్తారు. మనం చూసాం వివేక చూడమని చాలా రోజుల క్రిందట. సన్నాప్య సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఈ జగత్తు ఏమిటి అంటే మాయా అన్నారు. ఏమిటి ఆ మాయా అని వర్ణిస్తారు. మాయా అంటే ఏం లేదు, ఏదైతే సత్ అసత్, ఉన్నది అని చెప్పలేవు లేదని చెప్పలేవు, అనిర్వచనీయం దాన్ని, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే నువ్వు చెప్పలేవు దాని గురించి, ఉన్నదని చెప్పలేవు లేదని చెప్పలేవు. సత్ అసత్, సన్నాప్య సన్న, ఉభయాత్మికాను, సదసత అన్న, ఉన్నది లేదని చెప్దామన్నారు అది చెప్పలేవు, ఉన్నదని చెప్పలేవు లేదని చెప్పలేవు, ఉన్నది లేదని కూడా చెప్పలేవు. అయ్యో అదేమిటండి అన్నారు, అది మాయా. ఎండమావి నీరు ఉన్నదా లేదా? ఉన్నదా? అసలు లేదా? ఆ ఉన్నది లేదండి. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్?
సాంగాప్యనంగాప్యుభయాత్మికాను
సాంగ అంగంతో ఒక పార్ట్లెస్సా పార్టెడ్డా, దానికి పార్ట్స్ ఉన్నాయా పార్ట్స్ లేవా? నువ్వు తాటి మీద పాము కనపడింది, దానికి ఆ పాముకి భాగాలు ఉన్నాయా? తోక, తల. సాంగాప్యనంగా అప్యుభయాత్మికాను, ఆ కొంచెం ఉందండి, తోక ఉన్నది కానీ తల లేదు, తల ఉంది తోక లేదు. సాంగ అనంగ భాగం ఉన్నాయా భాగం లేవా అంటే, అయ్యో లేనిదానికి ఎక్కడ చెప్తామండి, లేదంటావంటే భయపడ్డావు కదా ఇందాక, పరిగెట్టాలని చూసావు కదా, అదేనండి తెలియడం లేదు. సాంగాప్యనంగాప్యుభయాత్మికాను, మధ్యలో ఇంకో లైన్ ఉంది, భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికాను, అది వేరంటావా అది వేరు కాదంటావా, వేరైనదా వేరు కాదా? ఆ పాము చూస్తున్నావు అది తాడు కంటే వేరైనదా తాడు కంటే వేరు కానిదా? ఉభయాత్మికాను, ఆ వేరు కొంచెం భిన్నము భిన్నం కాదంటావా. ఎండమావి నీరు చూసే మట్టి కంటే వేరా భిన్నమా? లేదులేండి భిన్నం కాదండి అదేనండి, మట్టే నీరు అంటావా అభిన్నమా? లేదండి కొంచెం భిన్నం కొంచెం అభిన్నం, కొంచెం వేరు కాదు కొంచెం వేరండి. భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికాను సాంగాప్యనంగాప్యుభయాత్మికాను మహా అద్భుత అనిర్వచనీయ రూప మాయ. అదేవిధంగా జగత్తు ఉన్నదా తెలియదు, లేదా అది తెలియదు, ఉన్నది లేదు అది తెలియదు, మరి ఏం తెలుసు? అదే మాయ. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? తెలియదు. ఎక్కడికి వెళుతున్నావు? తెలియదు. కొంచెం తెలుసండి అది తెలియదు. నిర్వచనీయ, ఇన్ఎక్స్ప్లికబుల్. ఎందుకు ఇంత విర్రవీగుతావు అసలు విషయం తెలియకుండా? అందుకనే శాస్త్రానికి వచ్చినప్పుడు మనకేమీ తెలియదని తెలుస్తుంది. ఫస్ట్ శాస్త్రం ఎందుకు చదవాలంటే మనలో ఉన్న అహంకారం పోవడానికి చదవాలి. ఒక రౌండ్ వాషింగ్ ప్రక్షాళన, ఒక రౌండ్ ప్రక్షాళనకి, రెండో రౌండ్ గుణ ఆధానం, దోష అపనయనం, అహంకార దోష అపనయనం కోసం చదవాలి మొదటి రౌండ్. రెండవ రౌండ్ గుణ ఆధానం, కొంచెం వినయం భక్తి శ్రద్ధ వచ్చిన తర్వాత శాస్త్రం చిన్నగా చిన్నగా ఎంటర్ అవుతున్నట్టుగా ఉంటుంది. అంత తేలిక కాదండి. మనిషిలో అహంకారం పోవడం అనేది చాలా చాలా కష్టం. మనిషికి తేలికగా వచ్చేది ఒక్కటే, అహంకారం, గర్వం, ధీమ, అవి ఉన్నంతసేపటి వరకు జ్ఞానం ఆ వ్యక్తి మనిషిలోకి ఎంటరే కాదు. ఏ విద్య అయినా నేర్చుకోవచ్చు నువ్వు, 64 కళలు నేర్చుకోవచ్చు, కానీ ఒక్క విద్య మాత్రం రాదు. శాస్త్రం చెప్తుంది వినయం. రమణ మహర్షి అంటారు, ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అన్నాడు. నీకు తెలియకుండానే నాకు వినయం ఉన్నదనే గర్వం వస్తుంది. అటువంటిది మాయ అంటే. నాకు వినయం ఎక్కువ, ఐఎమ్ వెరీ హంబుల్ పర్సన్, పోచ్చి ఇంత హ్యూమిలిటీ అన్నమాట. అందుకనే చెప్తారు అతి వినయం ధూర్త లక్షణం అంటారు. నీ మనస్సే నిన్ను మాయ చేస్తుంది. అతి వినయం ధూర్త లక్షణం, పట్టుకో మనస్సుని. ఎక్కడెక్కడ నిన్ను మోసం చేస్తున్నదో దాన్ని పట్కారతో పట్టుకోవాలి. అంత తేలిక కాదు. అదంతా యోగ సాధన వలన, అభ్యాసం వలన వస్తుంది, చేయగలుగుతాం. యోగాభ్యాసం ఉంటే చాలా తేలిక, అది లేకపోతే చాలా కష్టం. ఓకే, తతః కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక సాధన, వైరాగ్యం ఉంది కదా, వైరాగ్యం అనే శస్త్రం పట్టుకో చేత్తో. వైరాగ్యం అంటే ఏమిటి అన్నారు, ఈ అనాత్మ మీద అభిమానాన్ని పెంచుకోవాలి, ఈ శరీరం మీద అభిమానం, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ మీద అభిమానం, ప్రేమ మమకారం వదిలిపెట్టు. ఎందుకు సత్యం కాని వస్తువు మీద ఎందుకు అంత మమకారం? వివేక వైరాగ్యం. తర్వాత ఏం చేయాలి? రెండవ సాధనం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. జ్ఞానయోగ బ్రహ్మ విచార నిత్యానిత్య వస్తు వివేక ద్వారా బ్రహ్మ విచారం చేయాలి. ఇంత చెప్పినా కూడా గురువుగారు చెప్పు లేసుకోగానే మమకారం వచ్చేస్తుంది. నా చెప్పులు, నా ఇల్లు, నా పిల్లలు, పర్వాలేదు. వచ్చినా కూడా అది మనం అంటకూడదు. అది బ్రహ్మ విచార పదం పరిమార్గితవ్యం. తత్ పదం పరిమార్గితవ్యం. పరిమార్గితవ్యం అంటే విచారణ, ఆత్మవిచారణ, బ్రహ్మ విచారణ. ఇది రెండవ సాధన. బ్రహ్మ అన్వేషణం, గురు ముఖతయా శాస్త్ర ద్వారా బ్రహ్మాన్వేషణం. పరిమార్గితవ్యం ఏమిటి? తత్పదం, ఆ యొక్క తతః అంటే వైరాగ్యం వచ్చిన తర్వాత నిత్యానిత్య వస్తు వివేకంతో నువ్వు తర్వాత ఏం చేయాలి? తతః, తత్ ఆ పదాన్ని, ఏ పదం? పదం అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. అధిష్టానం, అన్నిటికీ అధిష్టానమైనటువంటి సత్స్వరూపం పదం, తత్పదం బ్రహ్మ అని అర్థం. భగవంతుడు వాచ్యార్థం, లక్ష్యార్థం అయితే బ్రహ్మ. పదం అంటే ఇక్కడ గోల్ అనేది లిటరల్లీ మీనింగ్. సాధారణంగా పదం అంటే ఏమిటి? గమ్యతే ఇది పదం, మనం చేరవలసిన డెస్టినీ. ఏమిటి మనిషికి చేరవలసిన డెస్టినీ అంటే? బ్రహ్మపదం, ఆత్మపదం, మోక్షపదం, తత్ పదం. మూలం అంటే సంసారం యొక్క మూలం. ఆపేక్షిక కారణాలు ఎన్నో ఉంటాయి, ఇంటర్మీడియరీ కాజెస్. మూల కారణాన్ని అన్వేషించాలి. తన్మూలం అన్విచ్ఛ అన్నారు. మూల కారణం ఏమిటి? మన తల్లిదండ్రులకు కారణం మనకు, మన తల్లిదండ్రులకు ఎవరు కారణం? వాళ్ళ తల్లిదండ్రులు. మూల కారణం ఎవరయ్యా అన్నారు? బ్రహ్మ, అధిష్టానం బ్రహ్మ అని తెలుసుకో. దానికోసం మనస్సుని, శరీరాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. శరీరం తేలికగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు చురుకుగా ఉండాలి. మనసు కూడా తేలికగా ఉన్నదనుకుంటా. మనసు చురుకుగా ఉండాలి, శరీరం తేలికగా ఉండాలి. మనకేమైందంటే మనసు బరువు, శరీరం బరువు. ఏదో స్టిఫ్గా ఉంటుంది శరీరం, లేకపోతే బరువుగా ఉంటుంది. మనస్సు కూడా స్టిఫ్గానే ఉంటుంది, భారంగానే ఉంటుంది. లైట్ మైండ్ లైట్ బాడీ. అందుకనే సాధనం శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. కాసేపు అయిపోయి నిద్రన్న వస్తుంది, ఆకలన్నా వస్తుంది. ఆకలి అయితే నేను నిద్ర తింటాం, తినంగానే వస్తుంది నిద్ర. నిద్రపోయి లేవగానే మళ్ళీ ఆకలి. ఈ మధ్యలో జ్ఞానాన్ని పొందాలండి. అయ్యా పనేనా? చూడండి, కాసేపు కాగానే ఆకలి అవుతుంది, మళ్ళీ ఆకలి కాగానే నిద్ర తింటాం, తినంగానే నిద్ర వస్తుంది, మళ్ళీ నిద్రపోయిన తర్వాత ఆకలి. ఈ మధ్య గ్యాప్లో అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని పట్టుకోవాలి. అయ్యే పనేనా? అవుతుంది స్వామిని గారు, మీరు చెప్తే కాకుండా ఉంటుందా అన్నారు. అవుతుందని నేను చెప్తాను, ఐఎమ్ దేర్. అట్లాగే శిష్యుడు కూడా చెప్పాలి. శిష్యుడు లేకపోతే అవుతుందో అవదోనండి అన్నారు. అవుతుంది అని నేను చెప్తాను గురువుగారు, ఎందుకంటే ఐఎమ్ ఎగ్జాంపులరీ. శిష్యుడు కూడా అవుతుందని చెప్పాలి, విశ్వాసం ఉండాలి. పరిమార్గితవ్యం రెండవ సాధన. ఏమిటండి ఇది కనుక విచారణ చేస్తే? శ్రవణం. జ్ఞాన విచారణ అంటే ఏమిటి? శ్రవణం. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్ అనాలి. తెలుగులో చెప్పిన కన్సిస్టెంట్గా చదవాలి. ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్, ఒక ఉపనిషత్తుల తర్వాత ఒకటి ఉపనిషత్తు చదవాలి. సిస్టమాటిక్గా చదవాలి. ఎలాగైతే మన పిల్లలు స్కూల్లో కాలేజీల్లో, ఇప్పుడు పిల్లలు కాదురండి, అప్పుడు సిస్టమాటిక్గా చదివేవాళ్ళు. కన్సిస్టెంట్గా చదవాలి, ఒకే గురువు దగ్గర చదవాలి. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఏం చదవాలండి అన్నారు. అది ఇది చదవకూడదు, వేదాంతిక్ స్క్రిప్చర్స్, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర. బ్రహ్మసూత్ర చదవకపోయినా పర్వాలేదు, ఉపనిషత్తులన్నీ చదవాలి. స్క్రిప్చర్స్ ఎన్ని రోజులండి అన్నారు? ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం, చాలా కాలం చదవాలి. 19 ఏళ్ళు చదువుతున్నామండి, 19వ సంవత్సరం అండి. అవును, ఇంకో 10 ఏళ్ళు చదువుదాం, ఏముంది? ఎవరి దగ్గర చదవాలి? 16వ సెంచరీ గురువు దగ్గర పెట్టుకున్న ఫోటో పెట్టుకొని చదవకూడదు. అలైవ్ టీచర్, జీవించి మన ముందు బోధించే గురువు దగ్గర చదవాలి. ఏ టీచర్? కాంపిటెంట్ టీచర్, బాగా చెప్పగలిగి ఉండాలి, మనకు అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. శాస్త్రజ్ఞానము ఉండాలి, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. ప్రేమతో, శ్రద్ధతో, కరుణతో. అలైవ్ ఆచార్య, కాంపిటెంట్ అలైవ్ టీచర్. అలా రెండు జరిగితే అప్పుడు గురువు అట్లా ఉన్నప్పుడు శిష్యుడు ఎట్లుండాలి? సాధన చతుష్టయ సంపన్న కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత. ధీరుడై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి, సాహసవంతుడై ఉండాలి, ముముక్షువై ఉండాలి, వివేకై ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఇంద్రియ మనో నిగ్రహాలు కలిగి ఉండాలి. అప్పుడు అటువంటి గురువు, ఇటువంటి శిష్యుడు కనుక ఉన్నాడంటే మీలాంటి వాళ్ళు. జ్ఞానం రాకుండా ఎట్లా పోతుందండి? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్ష అవగమ్యం. డైరెక్ట్లీ వీ క్యాన్ ఎక్స్పీరియన్స్ దాట్. సింపుల్ 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 అంటూనే ఉంటారు గురువుగారు. ఎస్ అనాలి శిష్యులు. పరిమార్గితవ్యం. తర్వాత ఫలం ఏమిటి అంటే, యస్మిన్ గతాహన నివర్తంతే భూయాహ. ఏ పదాన్నైతే బ్రహ్మపదాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జన్మ చక్రంలో పడరు, జెయింట్ వీల్లో పడరు. ఇప్పుడే జన్మ లేదు, ఇంకా జన్మ ఏమిటి అసలు, పునర్జన్మ ఏమిటని తెలుసుకుంటారు. అది విషయం. ఇప్పుడే జన్మ లేదండి, ఇంకా మాకు జన్మ ఏమిటని తెలుసుకుంటాను. స్వామిని ఇంకా మీ దగ్గర చదివితే ఈ జన్మ లాస్ట్ అండి అంటారు. ఈ జన్మ లాస్ట్ ఏమిటి అసలు, ఇప్పుడే జన్మ లేదని చెప్తుంటే నేను, ఈ జన్మ లాస్ట్ అండి, ఇంకా నాకు జన్మ రాకూడదన్నారు. జన్మ లేదని తెలుసుకో, తెలుసుకునే వరకు అర్థం చేసుకో, చదువుకో ఫస్ట్. నా భూయః మళ్ళీ మళ్ళీ రారు, నివర్తంతి తిరిగి రారు. దేనికి? మళ్ళీ జనన మరణ సంసార చక్రం శోకామోహ ఈ యొక్క ఆకలి దప్పికలతో కూడినారా, దానికి మళ్ళీ రారు. భూయః ఎలా? మూడో సాధనం కావాలి దానికి. నీ ప్రయత్నం వలన అన్నీ అవ్వవు నాయన, ప్రపద్యే ఈశ్వర కరుణ కావాలి దానికి. ఈశ్వర శరణాగతి ప్రపద్యే, దానికి మనం ఏం చేయాలి, ఈశ్వర శరణాగతులం కావాలి అన్నారు. తమేవ చ ఆద్యం పురుషం ప్రపద్యే, ఏ ఈశ్వరుడు ఎవరైతే దీనికి ఈ జగత్తుకు అధిష్టానము కారణము ఆ పరమేశ్వరుణ్ణి, ఆదౌ భవం ఆద్యం, ఈ యొక్క సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మని శరణు పొందాలి, శరణాగతి కావాలి. అప్పుడు ఇది ఈశ్వర శరణాగతి మూడవ సాధనం. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈశ్వర ప్రయత్నం లేకపోతే ఒక్క మాట నోట్లో నుంచి రాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూర్చోవాలనుకుంటే ఈశ్వరుడి ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. కనుక ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి పరిపూర్ణంగా. చాలామందికి అందుకే ఈశ్వర అనుగ్రహం లేకనే, ఈశ్వర భక్తి లేకపోతే ఈశ్వర అనుగ్రహం ఉండదు. ఈశ్వర భక్తి ఉన్నవాళ్ళకి ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ నా మీద ఉండాలనేటువంటి శరణాగతులం అయిపోతే ఉంటుంది. తమేవ చ ఆద్యం పురుషం ప్రపద్యే. యతః ఎవరు ఆ పరమేశ్వరుడు? యతః పురాణి ప్రవృత్తి ప్రసృతః, ఎవరి నుంచి అయితే ఈ జగత్తంతా ఉద్భవించిందో, ఎవరి నుంచి అయితే ఈ సృష్టి అంతా జరుగుతూ వస్తున్నదో మొదటి నుంచి ఆయనని నమ్ముకో అన్నారు. లోకల్గా ఎవరిని మీద ఆధారపడకురా పిచ్చివాడా, టైం అంతా వృధా చేసుకోవాకు, పిల్లలు సంసారం మనవాళ్ళు మనవరాళ్ళ గురించే నీ సమయం అంతా నీ మనసంతా ధ్యానంలో పడిపోయింది కదా, ఆ భగవద్ ధ్యానం చేయొచ్చు కదా. ఆయనే జగత్తుకి కారణం, ఆయనే మొదటి తండ్రి. తండ్రి ఈ తల్లిదండ్రి మీద మమకారంతో ఆ తల్లిదండ్రిని ఆయన మర్చిపోయినావు ఫస్ట్. ఆయనే తల్లి తండ్రి. అటువంటి భగవంతుణ్ణి ప్రేమించు. అది వచ్చే వారం చూస్తాం. ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.